52వ అధ్యాయం. శ్రీ సద్గురు మహాత్మ్యం, శ్రీ సాయి సచ్చరిత ఫలశ్రుతి, గ్రంథకారుడి ప్రసాద యాచన. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు సింహావలోకనంలాగా, సింహం పదే పదే వెనక్కి తిరిగి చూసే అలవాటులాగా గడచిన వృత్తాంతం వైపు మళ్ళీ ఓసారి చూద్దాం. తరువాత గ్రంథ సారాంశం, అవతరణిక ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేద్దాం. సాయి సదేహులుగా ఉన్నప్పుడు తమ భక్తులకు పదే పదే ఇచ్చిన అనుభవాలను గుర్తుంచుకోవటం కోసం వాటిని ఓ మాలగా గుచ్చి శ్రీ సాయిలీలా మాసపత్రికకు వ్రాశాను. శ్రీ సాయిలీల ఎంతో పవిత్రమైనది. అందులోని సచ్చరిత కథామాలిక ఎన్నో రోజుల పాటు క్రమక్రమంగా ప్రచురించబడింది. ఇహపరలోకాల శ్రేయస్సును ఉపదేశించగల మన గురువును, అంటే శ్రీ సాయి చరిత్రను చదవాలి. ఈ కథా సంగ్రహాలు ఎన్నో ఉన్నాయి. శాస్త్ర పరిచయము విద్వత్తు లేని హేమాడు పంతి చేతిలో వాటిని పెట్టి శ్రీ సాయిబాబా ఈ సచ్చరితను అతనిచే వ్రాయించారు. కొందరు గురువులు తమ వృత్తాంతాన్ని తమ నోటితో శిష్యులకు చెప్తారు. వారు నిర్వాణమయాక శిష్యులకు ఆ చరిత్ర గ్రంథాలు వ్రాసేందుకు స్ఫూర్తి కలుగుతుంది. సాయిబాబా అనేక రకాలైన గొప్ప కథలను చెప్తున్నప్పుడు శ్రోతలు ఎంతగానో లీనమైపోయేవారు. ఆకలి దప్పులు విస్మరించేవారు. మమతల మధురామృతాన్ని పంచే సాయి రూపాన్ని చూసిన వారి మూడు రకాల దుఃఖాలు నశించిపోతాయి. అలాంటి శక్తి ప్రభావం ఉన్నవారిని సవిస్తరంగా సరిగ్గా ఎలా వర్ణించాలి? అలా గొప్ప మనసున్నదన్న కీర్తి పొందిన ఆయన తమను ఆశ్రయించిన భక్తుల్ని ఉద్ధరించటానికి తమ చరిత్రను తామే వ్రాయింపచేసుకున్నారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి బాబా సమాధి దర్శనం చేసుకుని శ్రీ సాయి సచ్చరితను చదవాలి. అప్పుడు మూడు రకాల దుఃఖాలు దిగంతాలకు పారిపోతాయి. దీనిలోని కథలు సహజంగానే చెప్పినా పరమార్థం తెలియకుండానే పరుగులతో వచ్చేస్తుంది. కనుక ఈ గ్రంథంపై దృష్టి పెడితే కోట్లాది పాపాలు నశిస్తాయి. జనన మరణాల కష్టాన్ని తప్పించుకోవాలన్న కోరిక కలవారు గురుపాదాల్లో అఖండ ఆసక్తిని, నామస్మరణ పట్ల భక్తిని కలుపుకోవాలి. ప్రమాదంతోనే అశ్రద్ధ వల్ల దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల మిథ్యాజ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేము. దానివల్ల సర్వ అనర్థాలకు మూలకారణమైన జనన మరణాల పరిభ్రమణ ఉత్పన్నమవుతుంది. మోహం అంటే తప్పుడు జ్ఞానం. ఏది ఆత్మ కాదు అంటే, ఉదాహరణకి శరీరము, మనస్సు, ఇంద్రియాలు మొదలైనవి, దాన్నే ఆత్మగా భావించి దాని గురించి అభిమానం పెట్టుకోవటాన్నే విద్వాంసులు మృత్యువు అని అంటారు. సాయి కథ అనే సాగరాన్ని చిలికి చెప్పిన నవనవోన్మేషమైన మధురిమలు తొణికిసలాడే సాయి కథలను వింటే శ్రోతలకు అధఃపతనం తప్పిపోతుంది. సాయిబాబా సగుణ సాకార స్వరూపాన్ని చక్కగా ధ్యానిస్తే సగుణ రూపం లోపించి స్వతహాగా ఉండే ఆయన అతి సూక్ష్మ స్వరూపం ప్రకటమవుతుంది. సగుణ రూపంలో ప్రవేశించకపోతే ఆత్మస్వరూపం తెలీదు. నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా తెలుసుకోవటం కష్టమవుతుంది. ఆయన తమ భావిక భక్తులకు ప్రేమతో తమ పాదాలను బలవంతంగా చూపించి దేహం ఉండి కూడా దేహాన్ని విస్మరింపచేసి తెలియకుండానే వారిని పారమార్థిక మార్గంలో పెడతారు. సాగరాన్ని ఆలింగనం చేశాక నది తన నది అనే గుణాన్ని మరిచిపోయినట్లు, అలా భక్తులు శరణు వచ్చాక వారి అన్యత్వాన్ని ఆయన పోగొడతారు. రెండు దీపాలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఒకటయ్యాక వెంటనే వాటి వేరుతనం నశించిపోతుంది. ఏకత్వం మూలంగా వాటి ప్రకాశం ఒకటే అయిపోతుంది. కర్పూరాన్ని దాని సుగంధము, సూర్యుణ్ణి అతని ప్రకాశము, బంగారాన్ని దాని వన్నే నిశ్చయంగా ఎన్నటికీ వదిలిపెట్టవు. సముద్రంలో ప్రవేశించిన నది సంపూర్ణంగా సముద్రమే అయిపోయినట్లు, లేదా సముద్రంలో పడిన ఉప్పు వెంటనే సముద్రంతో ఏకరూపంగా అయిపోయినట్లు, అదేవిధంగా సాయి చరణాలను శరణు అన్నాక భక్తుల అన్యత్వం మిగలదు. వారు తమ నేను అనేదాన్ని వదిలేసి అచ్చం సాయిలాగే అయిపోతారు. మెళకువతో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, లేదా నిద్రిస్తున్నా, అలా ఏ స్థితిలో ఉన్నా వృత్తి సాయిమయం అయితే సంసారాన్నించి నివృత్తి అంటే సంసార ఉపాధి పరిత్యాగం కాక మరేమవుతుంది? సరే, ఇప్పుడు బాబా పాదాలకు నమస్కరించి నేను అడిగేదిదే. మిమ్మల్ని తప్ప నా మనసు వేరే దేన్ని కోరకూడదు. బ్రహ్మం నుంచి చిన్న మొక్క వరకు కుండలోనూ లేదా ఇంట్లోనూ వ్యాపించి ఉండే ఆకాశంలాగా లోపల బయట సమస్త ప్రాణుల్లోనూ నిండి ఉండి భేదభావం అసలు తెలియని మానవమానాలను లెక్క చేయని మనసుకి ఇష్టాయిష్టాలు లేని అందరినీ సమదృష్టితో చూసే ఆ సాయి సమర్థులకు శరణందాం. ఆయన్ని స్మరిస్తే కోరినవన్నీ లభిస్తాయి. ఆయన చరణాలపై సంపూర్ణంగా తలపెట్టి కృతార్థులమవుదాం. ఇప్పుడు సజ్జనులైన శ్రేష్ఠ శ్రోతలారా, మీకందరికీ నా నమస్కారం. మనది గొప్ప స్నేహం. మీకు నిజంగా నేను చేసే విన్నపాన్ని వినండి. నెల నెల అవకాశం చూసుకుని ఎవరి కథలను మనం ఇప్పటి వరకు విన్నామో వాటిని క్షణం కూడా మర్చిపోకండి. మీరు ప్రేమపూర్వకంగా విన్న ఆ కథలకు వక్తనైన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు. శ్రోతలకు శ్రద్ధ లేనంత వరకు వక్తకు సంతోషం కలగదు. పరస్పరం సంతోషించకపోతే వినటం, వినిపించటం అనేదంతా కేవలం అనవసర శ్రమే అవుతుంది. ఈ సంసార సాగరాన్ని తరించటం చాలా కష్టం. దీనిలో మోహమనే అలలు అనివార్యంగా ఎగిసిపడుతూ అవిచారమనే తీరాన్ని ఒరుసుకుంటూ ప్రవహిస్తాయి. ధైర్యమనే పెద్ద పెద్ద వృక్షాలను పడేస్తాయి. అహంకారమనే గాలి వీచటం వల్ల ఈ భవసాగరమంతా అల్లకల్లోలమై అక్కడ క్రోధము, ద్వేషము మొదలైన రూపాలతో మహామొసళ్ళు స్థావరమేర్పరచుకుంటాయి. నేను, నాది అనేవే మొసళ్ళు. వాసన, వికల్పాలనే సుడిగుండాల్లో నింద, అసూయలనే లెక్కలేనన్ని జలచరాలు తేలుతుంటాయి. అలా ఆ సాగరం ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ అగస్తి అనే సద్గురువు వాటిని త్రాగెయ్యగలరు. అగస్త్యముని మిత్ర వరుణులకు కలిగిన పుత్రుడు. అతన్ని కుంభజుడు అంటారు. సముద్రంలో దాక్కున్న కాళేయం అనే పేరుగల దైత్యుణ్ణి చంపటానికి దేవతల విన్నపంతో ఒకసారి అతను సముద్రాన్ని తాగిపారేశాడు. మహాభారతం వనపర్వం అధ్యాయం 105. ఆ సద్గురు చరణరజానికి దాసులైన వారికి దానివల్ల ఏమాత్రం భయముండదు. కనుక ఈ భవసాగరాన్ని దాటించగల సాయి సమర్థులను మనం ఆశ్రయిద్దాం. మనందరినీ ఆయన ఆవలి తీరానికి చేరుస్తారు. ఈ భవసాగరం ఎంతో భయంకరమైనది. సాయి చరణాలను నావ చేసుకుంటే ఆవలి తీరాన్ని సురక్షితంగా చేరుకుంటాం. శ్రద్ధ యొక్క విలక్షణం అలా ఉంటుంది. అలాంటి వ్రతాన్ని పాటిస్తే సంసారంలోని దుఃఖోద్వేగాల ఉలిదెబ్బ తీవ్రంగా భాసించదు. దీనికన్నా చక్కటి లాభం మరోటుండదు. ఈ శక్తే మనకి ఉపయోగపడుతుంది. సాయి చరణాల్లో అనన్య భక్తి కలుగుగాక, సాయిమూర్తి కళ్ళలో నిండిపోగాక, సాయినే సమస్త ప్రాణుల్లో చూడుగాక. అలాంటి స్థితి భక్తులకు కలుగుగాక. ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే స్వభావం వల్ల పూర్వజన్మ జారిపోయింది. కానీ ఇప్పుడైనా సద్గతి పొందటానికి విషయభోగాలను త్యాగం చేయగలుగుగాక. శ్రీ సమర్థులు వెనుక ఉంటే మన మీద ఎవరూ చెయ్యి వెయ్యలేరు. అలాంటి విశ్వాసంతో నిర్భయంగా ఉండే సాయి భక్తులు ధన్యులు. సరే, ఇప్పుడు మనసులో బాబా పాదాలు పట్టుకుని భక్తులందరి కోసం ఒక ప్రార్థన చేయాలనిపిస్తోంది. ఈ గ్రంథాన్ని అందరూ ఇళ్లలో నిరంతరం మళ్ళీ మళ్ళీ చదవాలి. ఈ గ్రంథాన్ని నియమంగా ప్రేమతో పారాయణ చేసేవారి సంకటాలు దూరమవుతాయి. కాయ, వాచ, మనస శుద్ధమైన భక్తితో శ్రద్ధతో దీన్ని 7 రోజులు చదివిన వారి ప్రతికూలమైన చెడు గోష్ఠులు అంటే ఆపదలు నశిస్తాయి. ఈ గ్రంథం ఆధ్యాత్మ రూపధారాలతో నేయబడింది. శ్రీకృష్ణుడు, బ్రహ్మ వీరి గోష్ఠితో నిండిపోయి ఉంది. బ్రహ్మ, ఆత్మ వీటి ఐక్యత మధురిమతో ప్రఫుల్లమైపోయింది. అప్పుడు జీవుడు, శివుడు అంటే పరమాత్మ ఒక్కటే అన్న అభిప్రాయంతో ఆ మధురిమ ఎన్నడూ లేనంతగా పొంగి వరదలై పారింది. ఏకనాథ మహారాజుగారి కావ్యమనే నందనవనంలో 31 భాగాల ఏకనాథ భాగవత బృందావనంలో మధురమైన మనోహరమైన పాలతో చేసిన పిండి వంటలకు జ్ఞానులు, అజ్ఞానులు ఇద్దరూ ఆసక్తి చెంది లీనమవుతారు. ఈ సచ్చరిత వింటే లేక నియమంగా పారాయణ చేస్తే సాయి సమర్థులు సంకటాలను వెంటనే నివారిస్తారు. ధనంపై కోర్కెను పెట్టుకున్న వారికి ధనం ప్రాప్తిస్తుంది. శుద్ధ వ్యవహారాల్లో పూర్తిగా కీర్తికాంత వరిస్తుంది. వారి వారి శ్రద్ధను బట్టి వారికి ఫలితం వస్తుంది. శ్రద్ధ లేకపోతే ఏ అనుభవమూ కలుగదు. పూజ్యభావంతో గ్రంథాన్ని పఠిస్తే సాయి సమర్థులు సుప్రసన్నులవుతారు. అజ్ఞానమనే దరిద్రాన్ని నశింపచేసి జ్ఞానమనే ధన సంపన్నతను ఇస్తారు. ఈ గ్రంథాన్ని రచించాలన్న ఆలోచన సాయిదే. అది ఆయన గుప్త ఇచ్ఛ. ఆయన చరణాల్లో ఆసక్తి పెట్టుకున్న భక్తుల జీవితం ధన్యం. చిత్తాన్ని చక్కగా ఏకాగ్రం చేసి ఈ సచ్చరితను నియమంగా గొప్ప నిష్ఠతో ప్రతిరోజు 1 అధ్యాయాన్నైనా చదివితే అపరిమిత సుఖం లభిస్తుంది. మనసులో స్వహితాన్ని కోరుకునేవారు నిజంగా మనస్ఫూర్తిగా ఈ గ్రంథాన్ని చదివితే ఆనందంతో పొంగి పొరలి సాయి చేసే ఉపకారం జన్మ జన్మల వరకు స్మృతిపథంలో ఉండిపోతుంది. గురుపూర్ణిమ, గోకులాష్టమి, పుణ్యతిథి, శ్రీరామనవమి లాంటి ఈ సాయి ఉత్సవ రోజుల్లో నియమంగా ఈ గ్రంథాన్ని మన ఇళ్లలో చదవాలి. మనసులో ఉన్న ఇచ్ఛననుసరించి మరుజన్మలు కలుగుతాయి. అంతే మతి తైసే గతి అని అనటానికి శాస్త్రంలో ఆధారాలున్నాయి. శ్రీ సాయి భక్తులకు ఆశ్రయస్థానం. ఆయన లేకుండా విఘ్న నివారణ చేసుకోలేము. తల్లికి బిడ్డపై వాత్సల్యం ఉండటంలో ఆశ్చర్యమే ఉంది. అంతకు మించి ఏం చెప్పను. శబ్దాలే ఆగిపోయే చోట మౌనవృత్తితో ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఇదే నిజమైన స్తుతి. మోక్షంపై తీవ్ర ఇచ్ఛ పెట్టుకుని నిత్యము శుద్ధ కర్మలు చేసి శ్రవణాది నవవిధ భక్తులను సేవిస్తే అంతఃకరణ శుద్ధమవుతుంది. కానీ ఇదంతా సద్గురు కృప లేకుండా కలుగదు. అది లేకపోతే పరబ్రహ్మ జ్ఞానం ప్రాప్తించదు. బ్రహ్మైవాహం, నేను స్వయంగా బ్రహ్మను అనేది గుర్తుకురాదు. గురువుపై శ్రద్ధ ఉండదు. గురుశిష్యుల సంబంధం తండ్రి బిడ్డల సంబంధంలా ఉంటుందని అనటం గురువుని తండ్రితో పోల్చటం నామమాత్రమే. తండ్రి పిల్లవాడికి ఈ సంసారంలోని సుఖాలను పొందటానికి అర్హతను కల్పిస్తాడు. గురువు ఈ లోకంలోనే కాదు పరలోకంలోని సుఖాన్ని కూడా ప్రసాదిస్తారు. తండ్రి క్షణభంగురమైన సంపదను ఇస్తాడు. గురువు ఎన్నటికీ తరగని సంపదనిస్తారు. సత్తత యొక్క అనుభవాన్నిస్తారు. అంతేకాదు దాన్ని ప్రత్యక్షంగా చేతికే ఇస్తారు. తల్లి బిడ్డను 9 నెలలు కడుపులో మోస్తుంది. జన్మ ఇచ్చేటప్పుడు కడుపులోంచి బయటకు రప్పిస్తుంది. కానీ గురుజనని పద్ధతి అందుకు విరుద్ధంగా ఉంటుంది. గురువు శిష్యుణ్ణి బయట నుంచి లోపల పెడతారు. చివరకు గురు గురు అని నామస్మరణ చేశాక శిష్యుడికి సాయుజ్య ముక్తి ఖచ్చితంగా లభిస్తుంది. వాళ్లని గురువు స్వయంగా చంపితే ఆ శిష్యునికి పూర్ణ బ్రహ్మత్వం లభిస్తుంది. గురువు చేతి దెబ్బ జనన మరణాలను నశింపచేస్తుంది. గురువు ఎవరి దేహాల్ని అంతం చేస్తారో వాళ్లకన్నా అదృష్టవంతులు మరొకరెవరుంటారు? గురువు ఖడ్గం, గద, గొడ్డలి, శూలం చేతిలోకి తీసుకుని శిష్యులను నిజంగా కొట్టినప్పుడు శిష్యుడికి నిజమైన జాగృతి వస్తుంది. అప్పుడు సద్గురువు మూర్తి కళ్ళెదుట కనిపిస్తుంది. ఎంత పోషించినా ఎలాగైనా దేహం పడిపోయేదే. మరి పునర్జన్మను పోగొట్టగల గురువు నుంచి దేహం వధించబడితే అందులో తప్పేమిటి? ఓ సద్గురు, నన్ను చచ్చేదాకా కొట్టండి, నా అహంకారాన్ని సమూలంగా ఖండించండి, నాకు మళ్ళీ పునర్జన్మ రానటువంటి భయంకరమైన దెబ్బ ప్రసాదించండి, నా మంచి చెడు కర్మలను రెండింటినీ దగ్ధం చేయండి, మంచి చెడు గుణాలను స్వాధీనంలో ఉంచండి, మోహం వల్ల పుట్టిన నా భ్రమను కూడా తొలగించండి, దానివల్ల నాకు సుఖం కలుగుతుంది, నా శంక కుశంకలను తీసేసి నాకు స్థిరమైన దృఢమైన నిర్వికల్ప స్థితిని కలుగజేయండి, నాకు పుణ్యము వద్దు పాపము వద్దు, ఈ జన్మలను తీసుకునే నిరర్ధకమైన శ్రమ వద్దు, మిమ్మల్ని శరణంటే మీరు నాలుగు పక్కల అంటే తూర్పు పడమర మొదలైన అన్ని దిశల్లోనూ నిలబడి ఉన్నారు, అలాగే కింద పాతాళంలోనూ పైన ఆకాశంలోనూ అన్ని చోట్ల మీరే ఉన్నారు, నాలో కూడా మీరే ఉన్నారు, ఇంతకన్నా ఎక్కువేం చెప్పను, నేను నీవు అనే వేరు భావన పెట్టుకుంటే మనసుకి బాధ కలుగుతుంది, కనుక ఈ హేమాడ్ పంత్ అనన్యంగా శరణు వెళ్ళి సద్గురు పాదాలు పట్టుకుంటాడు, పునర్జన్మ మరణ పరిభ్రమణలు తప్పించుకొని తనని తను ఉద్ధరించుకుంటాడు. హేమాడ్ పంత్ని నిమిత్తం చేసుకుని తమ ఈ సచ్చరితను అసంఖ్యాక భక్తులను ఉద్ధరించటం కోసం ఆయన రచించారు. ఈ కృతి ఏమైనా చిన్న విషయమా? శ్రీ సాయి సమర్థుల ఈ చరిత్ర నా చేత రచించబడటం అనేది ఒక అద్భుతం. కాకపోతే సాయి కృప అనేది లేకపోతే పామరుణ్ణైన నేను దీన్ని రచించటం అసంభవం. సాయిబాబాతో నాకున్న సంబంధం కొద్ది రోజులది, మహాత్ములను గుర్తించగల శక్తి నాకు లేదు, శోధక దృష్టితో చూడగల సామర్థ్యం దేహంలో లేదు, ఏ విషయాన్నైనా సదా సంశయంతో చూడటమనే అలవాటే ఉంది, ఎన్నడూ అనన్యభావంతో ఉపాసన చేసి ఉండలేదు, ఎన్నడూ ఓ క్షణంపాటు కూడా భజనలో కూర్చోలేదు. అలాంటి నా చేత తమ చరిత్ర వ్రాయింపచేసి లోకులకు చూపించారు తాము ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి ఈ గ్రంథాన్ని గుర్తు చేయించి ఆయన తమ బాధ్యతను పూర్తిగా నెరవేర్చారు. హేమాడ్ పంత్ అన్నది ఊరికే నామమాత్రమే, ఒకనొక దోమ అన్నింట్లోకి శ్రేష్టమైన మేరుపర్వతాన్ని ఎత్తటం లేదా ఓ పిట్ట సముద్రాన్ని ఖాళీ చేయటం అనేది ఎప్పటికైనా సాధ్యమా? కానీ వెనక సద్గురువు ఉంటే ఆయన అద్భుతాలు చేయిస్తారు. సరే శ్రోతలారా, ఇప్పుడు నేను మీకు నమస్కరిస్తాను. ఈ గ్రంథం పూర్తయింది. చిన్న పెద్ద శ్రోతలందరికీ వరుసగా నా సాష్టాంగ నమస్కారం. చక్కని మీ సాంగత్యంలో సాయి చరిత్రలో ఈ కథా సప్తాహాన్ని నేను ముగించాను. వాస్తవానికి నేను ముగించాననటానికి మాత్రం నేనెవర్ని? అది కేవలం వ్యర్థమైన అహంకారమే. సాయి సూత్రధారులుగా ఉన్న చోట నేను పూర్తి చేశానని అనటానికి నేనెవర్ని? అయినా క్లేశానికి మూల కారణమైన అభిమానాన్ని త్యాగం చేసి మన గురువుగారి సుగుణాలను పదే పదే గానం చేస్తాను. అంతఃకరణలోని తీవ్రతని తెలుసుకోగల ప్రబోధాత్మకమైన శబ్దాలనే ఈ ధార్మిక కార్యాన్ని నేను ముగిస్తాను. ఇక్కడికి ఈ గ్రంథం పూర్తయింది. నా మనోవాంఛ నెరవేరింది. సాయి కార్యం పరిపూర్ణంగా ముగిసింది. నేను కూడా కృతార్థుణ్ణయ్యాను. ఈ గ్రంథాన్ని పూర్తిగా చదివితే మనోకామనలు నెరవేరుతాయి. సద్గురు చరణాలను హృదయంలో పెట్టుకుంటే సంసార సాగరాన్ని దాటగలుగుతాం. రోగులకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, దరిద్రులు ధనాఢ్యులవుతారు, శంకలు కుశంకలు పెట్టుకునే వారికి స్థైర్యం కలుగుతుంది, నిరుపేదలకు దానం చేయగల శక్తి లభిస్తుంది. ఈ గ్రంథ పారాయణ చేస్తే భూతప్రేతాల పీడ పోయి మూర్ఛరోగులకు నయమవుతుంది. ఏ గ్రంథం విన్నా చదివినా అది మూగవాళ్ళు అంగవికలురు కుంటివాళ్ళు చెవిటివాళ్లకు కూడా సుఖదాయకమవుతుంది. మహాశక్తివంతుడైన పరమేశ్వరుణ్ణి మరచిపోయిన అజ్ఞాన మోహితులు కూడా ఉద్ధరింపబడతారు. మానవులై ఉండి రాక్షసుల్లా ప్రవర్తించి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకొని ఈ సంసారమంటే సుఖాలకి ఆలవాలం అని అనుకునే అజ్ఞానులు కూడా ఉద్ధరించబడతారు. సాయినాథుల చేతలు చాలా లోతైనవి. ఆయన ఈ హేమాడుపంతిని తమ కమనీయ చరణారవిందాల వద్ద శాశ్వతంగా కూర్చోబెట్టుకున్నారు. అతన్ని తమ సేవలో నియమించి ఈ సేవను చేయించుకున్నారు. చివరికి జగత్తును నడిపించే, బుద్ధికి ప్రేరణను ఇచ్చే సద్గురు చరణాల్లో నేను అత్యంత కృతార్థతతో లీనమై నా కలాన్ని, తలని సమర్పిస్తున్నాను. పైన 1వ ఓవీలో సింహావలోకనం చేసి అవతరిణిక ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేస్తాను అని అనటం జరిగింది. కానీ అధ్యాయంలో అది కనిపించటం లేదు. కీర్తిశేషులు బాలకృష్ణ విశ్వనాథదేవ్ ఉరఫ్ బాబా బాలుడు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథంలో ఉన్న ప్రస్తావనలో దీన్ని స్పష్టం చేశారు. అది ఇలా 51వ అధ్యాయం ప్రచురించబడింది. ఇప్పుడు కేవలం 52వ అధ్యాయం ప్రచురణ మిగిలింది. సాయిలీల సంచికల్లో ప్రచురించబడిన శ్రీ సాయి సచ్చరిత గ్రంథం ఇప్పుడు ముగిసిందని అన్నాసాహెబ్ గ్రంథకర్త దాభోల్కర్ అన్న మాటలకి అర్థం శ్రీ సాయిలీల 6వ సంపుటి 3వ సంచికలో ముద్రించబడిందని. ఆ తరువాత అవతరణిక, సింహావలోకన ఓవిల్లో వ్రాయబడిన చీటీలు ఎక్కడో పోయినట్లు అనిపిస్తోంది. ఎప్పటి అలవాటు ప్రకారం అన్నాసాహెబు 52వ అధ్యాయం కూడా చీటీల మీదే వ్రాశారు. ఆ చీటీలు నా దగ్గరకు పరిశీలన కోసం వచ్చాయి. అందులోని ఓవీలు వరుస క్రమంలో లేవు. చీటీల్లో 20వ అంకం తర్వాత నుంచి ఉన్నాయి. ఆ తరువాత సింహావలోకనం, అవతరణికలోని ఓవీలు పోవటమైనా జరిగి ఉండాలి, లేక విస్మరణ వల్ల తయారు చేయటం అలా ఆగిపోయైనా ఉండొచ్చనిపిస్తుంది. ప్రస్తుత అవతరణిక అనే పేరుగల అధ్యాయాన్ని తయారు చేసి అది 53వ అధ్యాయం అంటూ గ్రంథంతో జత చేయబడింది. ఈ సమాచారంతో మహారాష్ట్రలోని ఎంతో ప్రాచీనము, ప్రసిద్ధము అయిన శ్రీ గురుచరిత్రను అనుసరించి కీర్తిశేషులు అన్నాసాహెబ్ దాభోల్కర్ తమ శ్రీసాయి సచ్చరిత కూడా అవతరణికతో సహా 52 అధ్యాయాలే రచించాలని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. శ్రీ సాయి సచ్చరితలో ఆ తరువాత 53 అధ్యాయాలు అయ్యాయి. మానవులది మానవ కల్పన, అయితే ఈశ్వర సంకల్పం మరోటి. బాబా మనోగతం బలీయమైనది. 53వ అధ్యాయంలోని ఈ మాట నిజంగా నిజమనిపిస్తుంది. సరే, ఈ శ్రీ సాయి సచ్చరిత శ్రీ గురుచరిత్రలాగా పూర్తిగా సద్గురు మహిమ, సద్గురు గుణానువాదం, సద్గురు భక్తి వీటితో పొంగి పొరలుతోంది. అందులోని 18, 19, 23, 27, 37, 39, 45, 50, 51వ అధ్యాయాలు చాలా మహత్తుగలవి. దీనికి సంబంధించిన ఓవీలన్నీ ఏరి తీస్తే సుమారు 250 ఓవీలతో శ్రీ గురుచరిత్రలోని 49వ అధ్యాయం లాంటి మరాఠీ భాషలోని శ్రీ గురుగీత తయారవుతుంది. స్వయంగా చరిత్రకారుడు అన్నాసాహెబ్ దాభోల్కర్ గురించి ఆలోచిస్తే 2వ అధ్యాయంలో, ఇదే నా గురువు వల్ల ప్రయోజనం, ఒక పుత్రుణ్ణి కూడా రక్షించలేదు, గురుసాంగత్యంతో ఇదే నా లాభం, కర్మలిలా ఉంటే గురువు మాత్రం ఏం చేస్తారు, గురువు వెనక పరుగులు పెట్టటమెందుకు, సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో పడేసుకోవటమెందుకు, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అని స్మృతివచనం గర్జిస్తోంది అని దృఢంగా చెప్పే అన్నాసాహెబు శ్రీ సాయిబాబా సాన్నిధ్యంలోకి రాగానే 16వ అధ్యాయంలో ఇలా అంటారు, గురువు కన్నా గొప్పవారు, ఉదారులు త్రిభువనాల్లో ఎవరూ లేరు, శరణన్నవారికి ఆశ్రయమిచ్చే ఆయనకి శరణందాం. తరువాత 32వ అధ్యాయంలో అంటారు, మనసుని గట్టిగా బంధించి బుద్ధిని స్వాధీనం చేసుకుని మాయా మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురుచరణాలను చక్కగా గుర్తుంచుకోవాలి. 42వ అధ్యాయంలో ఆయనకి తెలిసింది అంటే సారాంశం, గురుకృప కలిగితే సంసారానికి చెందిన పునర్జన్మ భయాలు తొలగుతాయి. పరమశ్రేయస్కరమైన అంటే మోక్షానికి మార్గం తెరుచుకుని దుఃఖాలన్నీ సుఖాలుగా పరిణమిస్తాయి. నిత్యము సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలు కరిగిపోయి మరణానికే మరణం వచ్చి సంసార దుఃఖం విస్మరించబడుతుంది. చివరికి 52వ అధ్యాయంలో ఇలా అంటారు, చివరికి గురు గురు అని స్మరిస్తే శిష్యుడు నిస్సందేహంగా సాయుజ్యముక్తిని పొందుతాడు. అప్పుడతన్ని స్వయంగా గురువు చంపితే అతను పూర్ణ బ్రహ్మలో లీనమవుతాడు. గురువు చేతి దెబ్బ జనన మరణాలను తీసేస్తుంది. గురువుగారిచే దేహాంతం చేయబడిన వారి కంటే అదృష్టవంతులెవరు? మన సద్గురు సాయినాథులకు విన్నపంచేస్తారు, చంపండి, చచ్చేదాకా చంపండి, నా అహంకారాన్ని సమూలంగా ఛేదించండి, పునర్జన్మ మళ్లీ రాకుండా ఉండేంత భయంకరమైన దెబ్బలు వేయండి. సాయిబాబా నిజంగా అన్నాసాహెబ్ విన్నపాన్ని విని ఉండొచ్చు. ఈ చివరి అధ్యాయం వ్రాస్తుండగానే పైన చెప్పిన చివరి ఓవీలు రచించాక తరువాతి అధ్యాయం అసంపూర్ణంగా ఉండిపోయి అన్నాసాహెబు మరణించారు. గ్రంథం రచించేటప్పుడు సద్గురు మహిమను నిరంతరం 7 సంవత్సరాలు గానం చేస్తూ చేస్తూ చివరికి ఆయన సద్గురు చరణాల్లో లీనమైనారు. హేమాడుని శాశ్వతంగా తమ చరణాల్లో నిలుపుకున్న సాయినాథుల చేతలు లోతైనవి. అన్నాసాహెబ్ అదృష్టవంతులన్న మాట ముమ్మాటికి నిజం. ఎప్పటి వరకు ఈ గ్రంథం అవనిలో ఉంటుందో అప్పటి వరకు ఈయన కీర్తి జగత్తులో గర్జించబడుతుంది. గోవిందరావు ముముక్షువుల కోసం గ్రంథమనే మధురమైన పిండి వంట తగు సమయంలో వైభవంగా చేశాడు. ఇతర అధ్యాయాల్లాగే ఈ అధ్యాయం చేవ్రాలులో ముగింపుని దర్శింపచేసే ఓవీ లేదు, అందుకని ఇక్కడ కూడా అది ఇవ్వలేదు. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.